ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హరిత గృహాలలో కూరగాయల పెంపకం అనే విషయం మీద వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట విద్యార్థులు ఒక రూపకం చేశారు. హరిత గృహాలు అనగానేమి, మరియు వాటిలో ఎలాంటి కూరగాయ మొక్కలు పండిస్తారు, మరియు అందులో పాటించవలసిన నియమాలు, మెలకువలు గురించి తెలుసుకుందాం.
ఏందో ఈ పాల్లోకం, రోజు రోజుకి చిన్నబోతున్నది. ఎప్పుడు చూడని విధంగా మందుల్లో మునిగిన కూరగాయలు, భూదేవి పాదాల నుండి పై వరకు పట్లేలు పారిన పూలు. అర్థమే కావట్లే.
మీకు అర్థమవుతుందా?
ఇదంతా కాదు గాని, ఏరా సుబ్బిగా, పోయినసారి అదేంటో సదస్సుకు పోయినావు కదా, ఆడేం చెప్పినారా?
రాంబాబు కూడా నాతోనే వచ్చిండు కదరా పోయినసారి, ఆడిని అడుగు ఓసారి.
రాంబాబు, ఏటి నువ్వు కూడా పోయినావు కదరా, ఏం నేర్చుకున్నావు రా సదస్సులా?
రమణ, మోటార్ కట్టేయాలరా, పన్ను అధికంగా పడతాది.
ఉన్నది బాయే, ఉంచుకున్నది బాయే.
ఈలోపు సుబ్బరాజు పాట పాడుకుంటూ వస్తాడు.
భూమి మాయమైపోతుంది ఓరన్న, రైతు మాయమవుతున్నాడు.
ఇప్పుడు చెప్పురా అబ్బాయ్యా, ఇందాకేదో అడిగావు.
వ్యవసాయ కళాశాల వారు నిర్వహించారు సదస్సులో ఏం నేర్చుకున్నావురా, అసలు ఆడేం చెప్పిర్రు?
హరిత గృహంలో కూరగాయల పెంపకం గురించి చెప్పినారా.
అవునా, ఇలాంటి అంశాలను కూడా అందులో చెప్తారా? మరి అదే ఎలా చేయాలో చెప్పారా? అసలు హరిత గృహాలంటే ఏంటిరా?
తెగిసి పడలే అల్లు వచ్చిన నీటి మట్టం కాని మంచి ప్రాంతాలలో పంటలు సాగు చేయడానికి సరిపడే విస్తీర్ణంలో సపోర్టింగ్ పారదర్శక పదార్థంతో కప్పబడి లోపలి వాతావరణ పరిస్థితులను కొద్దే గాని పూర్తే గాని నియంత్రించి మొక్కలను అనుకూల వాతావరణ పరిస్థితులను ఏర్పాటు చేయడానికి నిర్మించే కట్టడాలనే హరిత గృహాలు అంటారు రా.
అసలు అసంటి గృహాల్లో ఎవర్రా నీకు చెప్పింది మొక్కలు పెరుగుతాయని? అయినా అసంటి గృహాల్లో ఏం పెరుగుతాయిరా మీ పిచ్చి కాకపోతే?
ఇప్పుడు వచ్చినవరా దారికి, ఇక చెప్తా ఎనుకో. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 1017 ఎకరాలలో పాలీ హౌజుల్లో ఎక్కువ ధర పలికే పూలు అంటే ఏంటో తెలుసా? గులాబీ, చామంతి, జెర్బెరా, కానేషాన్ మొదలైన పూలను పండిస్తున్నారు.
ఏ నీ కూరగాయల నుంచి చెప్తా, ఏ టమాటా, క్యాప్సికమ్, చెర్రీ ఇలాంటి మొదలగున కూరగాయలు కూడా పండిస్తారు. అంతేకాదురా, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, మిరప ఇలాంటివి కూడా పండిస్తారు అందులో.
పూలు కూరగాయలు సరేరా, మరి ఆ మొక్కలకి ఎలాంటి వాతావరణ అంశాలు సరిపోతాయి? అసలు ఎలాంటి రకాలు హరిత గృహాల్లో పండిస్తారు?
మన రాష్ట్రంలో కూరగాయలు మరియు పూలు పండించటకు సహజ వెంటిలేటెడ్ పాలీ హౌజులు అనుకూలం. ఎందుకంటే విద్యుత్ లేకున్నా వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్నటకు వీలవుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దక్షిణం వైపు ప్లాస్టిక్ తెరలను మూసి ఉంచాలి. పాలీ హౌస్ పై తెరలను ఉదయం 10:30 నుండి సాయంత్రం 3:30 వరకు మూసి ఉంచాలి. పంట పెరుగుదలకు అవసరమైన 32.5 కిలోలక్స్ల ఎండ తీవ్రత వచ్చేటట్లు పాలిథీన్ ఫిల్మ్ పై తెరలను అమర్చుకోవాలి. సూర్యరశ్మిలతో ముఖ్యంగా 400 నుంచి 700 మిల్లీమీటర్ల తరంగ దైర్ఘ్యం ఉన్న కనిపించే వెలుతురును మాత్రమే కిరణజన్య సంయోక్రియకు ఉపయోగపడుతుంది. మొక్కలకు హాని కలిగించే అతినీల లోహిత కిరణాలు గాని, ఇన్ఫ్రారెడ్ కిరణాలు గాని ఆపగలిగే పదార్థంతో కూడిన ఫిల్మ్ పై కప్పుగా ఉపయోగించుకోవచ్చు.
ఓహో, ఓ బేబీ చిత్రం మాదిరి ఇంత చిత్రం ఉన్నదా? అది సర్లే గాని, మీతో పాటు మన రామలక్ష్మి కూడా వచ్చింది కదా.
అప్పుడే పనిచేస్తూ రామలక్ష్మి ఇట్లా వస్తూ,
పొద్దు పొద్దున్న ఏంది బ్రామీ పంచాయతీ, ఎవరి కోసం, ఎందుకోసం?
అదే, మొన్న నువ్వేదో అవగాహన సదస్సుకు పోయినావు కదా, ఆడ ఏం నేర్చుకొచ్చినావు?
నేనా? రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ముఖ్యంగా మే జూన్ నెలల్లో వస్తాయి కదా, అవి దిగుబడి, నాణ్యత, మొక్కలు జీవించే కాలాన్ని నియంత్రిస్తాయి. అందువలన ఈ అత్యధిక ఉష్ణోగ్రతలను కొన్ని పద్ధతులు పాటించి తగ్గించుకుని అధిక దిగుబడులు పొందారు. పొందవచ్చు.
మా కంపెనీకి జీతాలు పెరిగినాయి అన్నావుగా అధిక దిగుబడులు వస్తాయని, ఇంకేంటి ఓ ధర వేసుకుందాం మరి.
వేసుకుందాంలే గాని ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. పాలి హౌజ్ లో ఏర్పరిచిన షేడ్ నెట్లను ఉష్ణోగ్రత వెలుతురు అధికంగా ఉన్నప్పుడు మూసి ఉంచాలి. మే జూన్ నెలల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసి ఉంచాలి. తర్వాత రాత్రిలు పూర్తిగా తీసి ఉంచాలి.
మరి కొన్ని చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదే ప్రాంతాల్లో వీటిని ఎట్లు ఉపయోగించాలి?
అలాంటి ప్రాంతాలలో మెత్తటి సున్నమును నీటిలో కలిపి పిచికారీ చేసినా మంచి ఫలితం ఉంటుంది. వేసవి తర్వాత వర్షం కురిసినప్పుడు కరిగిపోతుంది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే ప్రాంతాలలో పాలీ హౌస్లపై షేడ్ నెట్లు కప్పడం వలన కూడా ఉష్ణోగ్రతలు నియంత్రించవచ్చు.
మొక్కకు అవసరమైన వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు మనం ఫ్లోరోసెంట్ బల్బును ఉపయోగించాలిరా.
ఏం చెప్పినవరా సుబిగా, కానీ ఉష్ణోగ్రత నియంత్రణ గురించి ఏం చెప్పలేదా?
అదేంటి అట్టా అనేసినో రమణ, ఫ్యాన్ ప్యాడ్ ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థలను వేడి తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఫాగర్స్ ఏర్పరిచిన నీటిని చిమ్మడం ద్వారా ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. కానీ నీటి నాణ్యత ప్రమాణాలు జాగ్రత్తగా చూసుకోవాలి, లేకుంటే నీటి తుంపరలు మొక్కలు పూలు కాయల మీద పడితే మాడిపోయే అవకాశం ఎక్కువ.
మీరు చెప్పిందంతా ఇంటుంటే పైనవి చేయకపోయినా పైన పటారం లోన లుటారం లానే ఉండేలా ఉందిగా.
అంతేగా మరి అంతేగా.
అంతేకాదు, పాలీహౌస్ ప్లాస్టిక్ పక్క తెరలు పగలు సగం తెరవాలి. అదే రాత్రి సమయాల్లో పూర్తిగా తెరిచి గాలి సరఫరాకు సహకారం అందించాలి. హరిత గృహాలలో మొక్కలకు అనుకూల వాతావరణ పరిస్థితులను కల్పించడానికి ముఖ్యంగా షేడ్ నెట్లు, నీడనిచ్చేవి, మిస్లు, ఫాగర్లు, వెంటిలేటర్లు, లైట్లు మరియు ఫ్యాన్లు మొదలైన వాతావరణ నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి.
అరే రాంబాబు, హరిత గృహాల్లో వివిధ పంటలకు అనువైన వాతావరణ పరిస్థితుల గురించి కూడా చెప్పినారు కదా, గుసంత చెప్పరా రామలక్ష్మి.
సాధారణంగా పూలు కూరగాయల పెరుగుదలకు మరియు నాణ్యత పెంపొందించుటకు ఉపయోగకరమైన సగటి పగటి మరియు రాత్రి ఉష్ణోగ్రతలు వరుసగా 26 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మరియు 15 నుండి 18 డిగ్రీల సెల్సియస్. హరిత గృహాల లోపల ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే వెంటిలేటర్లు మరియు ఫ్యాన్స్ ద్వారా ఉష్ణోగ్రత యంత్రాంగం ద్వారా నియంత్రించవచ్చు.
మరి మట్టి మిశ్రమం తయారీలో ఎలా విహరించాలిరా?
హరిత గృహాల్లో వాడే మట్టి నమూనాను పరీక్ష చేయించి పండించుటకు వీలుగా ఉన్న మట్టిని మాత్రమే వినియోగించాలి.
రాంబాబన్నా, మరి మట్టి నాణ్యత ప్రమాణాలు జర చెప్పరాదే.
ఎర్రమట్టికి నీరు ఇంకుపోయే స్వభావం ఉండాలి. అదే విధంగా మొక్క నిలబడుటకు ఊతం ఇవ్వాలి. ఉదజని సూచి 5.5 నుంచి 7.0, లవణ సాంద్రత సెంటీమీటర్ కు 2 మిల్లీమోజులు కంటే తక్కువగా ఉండాలి. నీటిలో కరిగే లవణాలు తక్కువగాను సేంద్రియ పదార్థం ఎక్కువగాను ఉండాలి. ఎంచుకున్న మట్టిలో కలుపు గింజలు నిలుపురుగులు లేకుండా చూసుకోవాలి.
కలిసుంటే కలదు సుఖం, కమ్మని సహకారం. అంటే ఇన్ని రకాల పరిస్థితులు ఏకమైతేనే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి, లేకపోతే మొత్తం దిగిపోతాది.
అవును రాంబాబన్న, మరి మట్టి మిశ్రమాన్ని ఎట్టాగా తయారు చేసేది?
మట్టి మిశ్రమం తయారీ కోసం ముందుగా కూరగాయలు పూలు ఎక్కువ సంవత్సరాలు పండించుటకు వీలుగా అత్యధికంగా అంటే 50% ఎర్రమట్టి 50% సేంద్రియ పదార్థం కలుపుకోవాలి. ఈ సేంద్రియ పదార్థం త్వరగా క్షీణించకుండా ఎక్కువ రోజులు ఉండేటట్లు వీలున్నంత తక్కువ ఖర్చుతో తేలికగా లభ్యమయ్యే దానిని ఎంచుకోవాలి. ముఖ్యంగా బిడ్స్ తయారీకి పశువుల ఎరువు, వర్మి కంపోస్టు, వరి పొట్టు, వేరుశనగ చెక్కలు విరివిగా వాడవచ్చు. వీటిలో 3 నుంచి 4 రకాలు కలుపుకున్న మంచి ఫలితం ఉంటుంది. ముందుగా మట్టిని, తర్వాత ఎంచుకున్న సేంద్రియ పదార్థాలను పాలి హౌజ్ లోకి చేర్చి బాగా కలిపి తర్వాత బెడ్స్ ను తయారు చేసుకోవాలి. తర్వాత మిశ్రమాన్ని ఒకసారి పరీక్ష చేసి సరిచూసుకోవాలి.
సుబ్బరాజన్న, మనం ఎత్తైన మడులు తయారీ గురించి క్లుప్తంగా అడిగి తెలుసుకున్నాం కదా.
ఆ లక్ష్మి, మట్టి అరదులకు వచ్చిన తర్వాత మరల ఎత్తైన మడులు దారులు తయారు చేసుకోవాలి. సాధారణంగా పాలి హౌస్ పొడుగులు 90 సెంటీమీటర్ల వెడల్పు, 30 నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తుగల మడులు 22 నుంచి 24 దాకా చేసుకోవాలి. ఎత్తైన మడుల మధ్య దూరం 50 నుంచి 60 సెంటీమీటర్ వదిలితే అవి మనకు ఖాళీ బాటలుగా ఉపయోగపడతాయి. పాలి హౌస్ లో తిరగడానికి మధ్యలో 1 మీటర్ వెడల్పు కలిగిన గట్టి నేల దారిని ఏర్పాటు చేసుకోవాలి.
మీ మొహాలు చూస్తుంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వాళ్ళ అనిపిస్తున్నారు. మీరే నిజమే గనక చెప్పినట్టయితే నీటి సరఫరా గురించి ఎందుకు ఏడ చెప్పలేదు?
కుర్రో కుర్రు లేడీకి లేచింది పరుగు అంట కాస్త చెప్పారు. విధాక ఆగ్రాబాబు నీటి సరఫరా కోసం డ్రిప్ పైపులను ఎక్కువ వాడతారు. 16 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ప్రతి 45 నుంచి 60 సెంటీమీటర్ వద్ద గంటకు 2 నుంచి 4 లీటర్ నీటిని చుక్కలు విడుదల చేసే ఇన్లైన్ డ్రిప్ పైపులు విత్ లేటరల్ పైపులను మడి మధ్య భాగంలో పరచుకోవాలి.
మల్చింగ్ గురించి నేను చెప్తాను ఇనురమణ. 1.2 మీటర్ల వెడల్పు 30 నుండి 100 మైక్రోన్ల మందం కలిగిన పాలిథీన్ కాగితాన్ని మడిపై కప్పాలి. మల్చింగ్ కాగితంపై నిర్దేశించిన ఎడంలో 5 సెంటీమీటర్ల వ్యాసం గల రంధ్రాలను చేయాలి.
రకరకాల కూరగాయలు దొరుకుతాయి కదా, అవన్నీ ఇలా పెంచినవేనా? అసలు ఎలాంటి రకాలు పెంచుతారు?
టమాటా రకాలు ఇప్పుడు తెలుసుకుందాం. సన్, 7611, HT6, నవీన్, అభియాన్, కోటి H1 ఇలాంటి మొదలైన రకాల టమాటాలను మనం పాలియోజ్ లో పండించవచ్చు.
దోసకాయ మాదిరి ఉన్నా గాని దోసకాయ రకాలు ఏమైనా వేసుకోవచ్చారా రాంబాబు?
బాబు, ఓ రాంబాబు జర చెప్పరాదురా.
హా, నేను విన్నదే అది, చెప్పకుండా ఎట్లుంటా. కీరదోసలో 3 ప్రధానమైన రకాలు ఉన్నాయి. అందులో మోనోషియస్, గైనోషియస్, పార్థినోకార్పిక్ వాణిజ్య సరిలో బాగా అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటగా మోనోషియస్ రకాలు జపనీస్ లాంగ్రీన్, పైన్ షెట్టి, గైనేషియస్ రకాలు హాసన, మోహన్సన్, పార్థినోకార్పిక్ రకాలు అలామీర్, సన్ 9729, సన్ 3019.
సుబ్బిగా, నువ్వే రకాల గురించి తెలుసుకున్నావురా?
నీనా, క్యాప్సికమ్, అందులో కాలిఫోర్నియా వండర్, యెలో వండర్, కింగ్ ఆఫ్ నార్త్, వీటి నుంచి ఎంపిక చేయబడిన అర్కా గౌరవ్, అర్కా మోహిని, అర్కా బసంతులు సాగు చేయడకు అనుకూలం. అనేక ప్రైవేట్ సంఘ రకాలు మొదలుగునవి కూడా ఉన్నాయి. అవి ఇంద్రా, హోరోబెల్లి, బాంబే, గ్రీన్ గోల్డ్, భారత్ వంటివి మార్కెట్ లో లభ్యమవుతున్నాయి ఇప్పుడు మనకు.
ప్రాంతాన్ని అనుసరించి రకాన్ని ఎన్నుకోవాలి.
ఏం చేయాలో చెప్పరా రకాల ఎంపిక తర్వాత.
నారు పెంపకం. ఒక పాలి హౌస్ లో 560 చదరపు మీటర్ల విస్తీర్ణం సరిపడా నారును పెంచుటకు 1 మీటర్ వెడల్పు, 5 మీటర్ల పొడవు గల బెడ్స్ ను సరిపోతాయి. నారుమడిని 15 సెంటీమీటర్ల ఎత్తుగా చేసి 10 కిలోల పశుల ఎరువు, 4 కిలోల వేప పిండి పోసి బాగా కలియబెట్టాలి. చదరపు మీటరుకు 20 గ్రాముల కార్బోఫురాన్ గుల్కలు వేసిన రసం పీల్చే పురుగులు ఆశించవు. విత్తనాలు 10 సెంటీమీటర్ల ఎడం గల వరుసల్లో నాటుకోవాలి. నాటిన 12 నుంచి 20 రోజులకు ఒకసారి కాపర్ సంబంధిత శిలీంద్ర నాశినులతో నేల తడిచేటట్లు పిచికారీ చేసిన నారుకుళ్ళు తెగులను నివారించుకోవచ్చు.
ఇక నాటడం విషయానికి వస్తే, సాధారణంగా పంటను బట్టి 20 నుంచి 40 రోజుల గల వయసున్న నారుని ఒక వరుసకి వరుస 60 సెంటీమీటర్లు, ఒక మొక్కకి మొక్కకి మధ్య దూరం 50 సెంటీమీటర్లతో ఎత్తైన మడులపై నాటుకోవాలి. నాటే సమయం జులై నుండి నవంబర్ వరకు నాటుకోవచ్చు. ఫాగర్స్ ఉండేలా పాలియోజలో ఏ పంటనైనా సంవత్సరం పొడుగుతా ఎప్పుడైనా నాటుకోవచ్చు, ఎప్పుడైనా పండించుకోవచ్చు.
ఇక ఎరువుల విషయంలో, నీటిలో కరిగే ఎరువులను డ్రిప్ పద్ధతిలో ఫర్టిగేషన్ విధానం ద్వారా మొక్కలకు పోషకాలు అందించవచ్చు. బెడ్ల తయారీలో 1.5 టన్నుల పశుల ఎరువు, 100 కిలోల వేప పిండి, 2 క్వింటాల వర్మి కంపోస్ట్, 20 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి కలియబెట్టాలి. నాటిన 20 రోజుల నుండి వారానికి ఒకసారి డ్రిప్ ద్వారా 1 కిలో యూరియా, పొటాషియం నైట్రేట్ లను రోజు విడిచి రోజు ఇవ్వాలి. వారంలో 1 రోజు నీటితో డ్రెంచింగ్ ఇవ్వాలి. సూక్ష్మ పోషకాలు అనగా బోరాన్ 10 గ్రాములు, జింక్ సల్ఫేట్ 25 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 20 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 25 గ్రాములు, నిమ్మ ఉప్పు 2 గ్రాములను 10 లీటర్ల నీటికి కలిపి 15 రోజులకు ఒకసారి పిండ దశ నుండి పిచికారీ చేస్తే దిగుబడి బాగుంటుంది.
ఇటీవల మార్కెట్ లో లభ్యమవుతున్న నీటిలో కరిగే మైక్రోఫాల్ బి, రెక్సోలిన్, సీక్వెల్ వంటివి కూరగాయలు, పూల మొక్కలపై పిచికారీ చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి భూసార పరీక్ష చేయడం ద్వారా ఎప్పటికప్పుడు భూమిలో పోషకాల స్థాయి తెలుసుకుని దానికి అనుగుణంగా ఎరువులను నిర్ణయించవచ్చు. పాలిహౌస్ లో మొక్కలు చూసిన వారందరికీ మొక్కలు ఆరోగ్యంగా చక్కగా మెరుస్తూ కనిపించినట్లయితే మనం వాటికి సక్రమంగా పెంచుతున్నట్లే.
నీటి విషయానికి వస్తే, పాలిహౌస్ లలో పెంచే మొక్కలకు నాణ్యమైన మంచి నీరు అవసరం. 1 ఎకరా పాలిహౌస్ కు రోజుకు 7,000 నుంచి 8,000 లీటర్ల నీరు వేసవిలో అవసరం ఉంటుంది. సాధారణంగా పాలిహౌస్ లలో మొక్కలు రోజుకి 300 నుంచి 700 మిల్లీలీటర్ల నీటిని వినియోగించుకుంటాయి. నేలలో తేమ శాతాన్ని బట్టి డ్రిప్ ద్వారా నీటిని అందించే సమయాన్ని మార్చుకోవచ్చు. వేసవిలో బెడ్లను వాటి అంచులు సరిచేలా షవర్ తో నీటిని అందిస్తే అవసరమయ్యే నీటి శాతాన్ని తగ్గించడంతో పాటు పాలిహౌస్ లో సూక్ష్మ వాతావరణాన్ని కల్పించవచ్చు. వీటి కొరకు 1 అంగుళం వ్యాసం గల పైపు కు చిన్న చిన్న రంధ్రాలు ఏర్పరచడం ద్వారా షవరింగ్ చేయవచ్చు.
అందరికీ నమస్కారం. ఈ వారం మన చేను కబుర్లలో పిల్లల పెంపక విధానాల గురించి తెలుసుకుందాం. పిల్లల పెంపకం అనేది బాల్య దశలో చాలా కీలకమైన అంశం. ఈ దశలో పిల్లలు పొందిన ప్రతి అనుభవం వారి బాల్యదశ నిర్మితం పైన మరియు వారి భవిష్యత్ మూర్తిమత్వం పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ పిల్లల పెంపక విధానాలు, తల్లిదండ్రులు ప్రవర్తించే శైలులు పిల్లల మూర్తిమత్వంపై ప్రభావాన్ని చూపుతాయని తన మనోలైంగిక సిద్ధాంతంలో పేర్కొన్నారు. అదేవిధంగా ఎరిక్ ఎరిక్సన్ కూడా తన మనోసాంఘిక సిద్ధాంతంలో పిల్లలు తమ చిన్నతనంలో నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సందేహం మొదలగు సాంఘిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారని, వాటిని పరిష్కరించే విధానంలో పొందిన అనుభవాలు వారి మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుతాయని తెలిపారు. పిల్లలను పెంచే పద్ధతులు, తల్లిదండ్రులు అనుసరించే వివిధ రకాల శైలులు, పిల్లలు పెద్దల మధ్య సంబంధాలు మొదలైనవి పిల్లల వికాసం పైన ప్రభావం చూపుతాయి. పెంపక విధానం అనేది వారి పిల్లల సామాజికీకరణ ఉపయోగించే నిర్దిష్ట ప్రవర్తనలను సూచిస్తే, పెంపక శైలి అనేది వారి పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది. కుటుంబంలో పెద్దలు పిల్లల మధ్య సంబంధాలు అనేవి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. పిల్లల పెంపక విధానం, కుటుంబ పరిమాణం, సోదరుల మధ్య సంబంధాలు, ఇంటి వాతావరణం, సామాజిక అంతస్తు, కుటుంబ స్థాయి మొదలైన అంశాలు పెద్దలు పిల్లల మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతాయి. పిల్లలతో తల్లిదండ్రులు గడిపే సమయం, ఆటలు, మాట్లాడుకునే విధానం, సానుకూల దృక్పథం, పిల్లల అవసరాల పట్ల శ్రద్ధ, ఆప్యాయత చూపే విధానం, క్రమశిక్షణ పద్ధతులు, తల్లిదండ్రులు పిల్లల నుంచి ఆశించే అంశాలు మొదలైనవి పిల్లలకు పెద్దలకు మధ్య గల సంబంధాల నిర్మాణంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. తల్లిదండ్రులకు తాగుడు వంటి అలవాట్లు ఉంటే వాటి ప్రభావం కూడా ఈ సంబంధాలను ప్రభావితం చేస్తుంది. పిల్లల పెంపక విధానాలు. బాలలకు తల్లే మొదటి గురువు. శిశువు పెంపకంలో తల్లి తన బాధ్యతలను నిర్వహించటం మొదలవుతుంది. రోజులు గడిచే కొద్దీ తండ్రి పాత్ర, ఇతర సభ్యుల పాత్ర పిల్లల పెంపకంలో చోటు చేసుకుంటాయి. అయితే పెరిగిన విద్యావకాశాలు, పిల్లల పెంపకంపై సమాచార ప్రసార మాధ్యమాల్లో వచ్చే అంశాలు కూడా పిల్లల పెంపక విధానంలో, తల్లిదండ్రులు అనుసరించే పద్ధతుల్లో మార్పులు తీసుకువస్తున్నాయి. అదే సమయంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులై తమ పిల్లలను శిశు సంరక్షణ కేంద్రాలలో లేదా ఇంటి వద్ద ఒక వ్యక్తికి శిశువు బాధ్యతను అప్పగించి వెళ్లడం పిల్లల పెంపకంపై ప్రభావం చూపుతాయి. పిల్లలకు ప్రాథమిక నమూనాలుగా మనం వారి తల్లిదండ్రులను పేర్కొనవచ్చు. కనుక తల్లిదండ్రుల ప్రవర్తన శిశువు సమగ్ర అభివృద్ధికి అనుసరణీయంగా ఉండాలి. ఉదాహరణకు, ఇంటికెవరైనా అతిథులు వచ్చినప్పుడు వారితో తల్లిదండ్రులు ప్రవర్తించిన తీరును పిల్లలు గమనించినప్పుడు, అటువంటి సందర్భాలు వారికి ఎదురైనప్పుడు వారు కూడా అలాగే ప్రవర్తించే అవకాశం ఉంటుంది. పిల్లలకు తగిన ప్రవర్తనలను చూపి వాటిలో దేన్నైనా ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. ఏ పద్ధతిని అవలంబించినా అన్ని సమయాల్లో ఆ పద్ధతులు పూర్తిగా విజయవంతం అవుతాయని చెప్పలేరు. కనుక పిల్లలు తమ అనుభవాల ద్వారా ప్రవర్తన నిర్మాణం చేసుకునేలా అవకాశం ఇవ్వాలి. పిల్లలు ఏదైనా చేసేటప్పుడు వారిని నిరుత్సాహ పడకుండా ప్రోత్సహించాలి. అప్పుడే వారికి సంఘర్షణలకు తలెత్తే అవకాశం ఉంటుంది. శిశువు ఏదైనా తప్పు చేసినప్పుడు ఒకరు బాగా మందలిస్తే, మరొకరు బాగా గారాబం చేస్తే శిశువు తను చేసింది తప్పు ఒప్పు అనే సందిగ్ధంలో పడతాడు. పిల్లల పెంపకంలో ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, వేషధారణ, క్రమశిక్షణ, టాయిలెట్ ట్రైనింగ్, మాట్లాడే పద్ధతి, సామాజిక నియమాలు, సాంస్కృతిక అంశాలు మొదలగునవి ప్రతిబింబించాలి. పిల్లల పెంపక విధానాలు పిల్లల ఆత్మగౌరవం పెంచడం, స్వావలంబన పెంపొందించడం, స్వీయ నియంత్రణ, సాంఘిక ప్రవర్తన పెంపొందించేలా చూడటం, పిల్లలు స్వతసిద్ధంగా చేసిన మంచి పనులను, అలవాట్లను ప్రోత్సహించడం, పిల్లలతో వీలైనంత సమయాన్ని గడపడం, తల్లిదండ్రులు పిల్లలు అనుసరించదగ్గ మంచి ప్రవర్తన కలిగి ఉండటం, పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించకుండా ఎలా ప్రవర్తించాలో సరైన మార్పులను తీసుకువచ్చే ప్రయత్నం చేయటం, పెంపక శైలిలో సందర్భానుసారంగా నమ్యత కలిగి ఉండటం మొదలైన అంశాలను పిల్లలకు సరైన మనోవికాసాన్ని ఇచ్చేలా తోడ్పడతాయి. తల్లిదండ్రుల అనుమతి తమకు అనుకూలంగా ఉందని పిల్లలు గ్రహించినప్పుడు వాళ్లలో నేర్చుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుంది. పిల్లలు ముఖ్య అవసరాలు తల్లిదండ్రులు గమనించి వాళ్ల అవసరాలను సంతృప్తి పరచాలి. పిల్లలను ఎప్పుడూ ఉత్సాహపరచటం, వాళ్ల వీలును బట్టి తల్లిదండ్రుల పట్ల విశ్వాసం కలిగేలా కృషి చేయటం చాలా ముఖ్యమైన పద్ధతి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య వాగ్వాదాలు ఏర్పడితే పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటను పెడచెవిన పెడతారు. తల్లిదండ్రులు కొంచెం గట్టిగా అరిచినప్పుడు వాళ్లకు కోపం వచ్చిందని గ్రహించి పిల్లలు భయంతో చెప్పిన పనిని చేయడం మానేస్తారు లేదా చేసేస్తారు. మరి ఎక్కువగా ఒత్తిడి కలిగిస్తే తిరగబడతారు. కొన్ని సందర్భాలలో పారిపోవటం, ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవటం జరుగుతుంది. కనుక తల్లిదండ్రులు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. పిల్లలకు తెలిసిన విషయాలను తల్లిదండ్రులు పదే పదే చెప్పకుండా ఉండటం మంచిది. ఒక్కోసారి పిల్లల పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోలేనందువలన పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవర్తించారు. అలాంటప్పుడు వారు వారికి పరిస్థితిని వివరించి సరైన ప్రతిస్పందనలు నేర్పించాలి. పిల్లల పెంపక శైలులు. బామ్రిన్ మరియు బ్లాక్లు పిల్లల పెంపకాలను పరిశీలించి తద్వారా అత్యంత ప్రభావవంతమైన శైలిని, తక్కువ ప్రభావం గల శైలిని, ఇలా వేరువేరుగా 3 అంశాలను ప్రతిపాదించారు. తల్లిదండ్రులు పిల్లల భావనలను, ఆలోచనలను అంగీకరించటం వలన తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉద్వేగ సంధానం ఏర్పరుస్తుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ ద్వారా పిల్లల ప్రవర్తనను నియంత్రించటం పిల్లల్లో మరింత పరిపక్వమైన ప్రవర్తన కలిగేట్లు చేస్తుంది. పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వటం వలన వారి స్వావలంబనను ప్రోత్సహిస్తుంది. పిల్లల పెంపక శైలులలో కొన్ని రకాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే సాధికారతత్వ పిల్లల పెంపక శైలి, నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలి, అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి, జోక్యరహిత పిల్లల పెంపక శైలి. ముందుగా సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. ఇది బాగా విజయవంతమైన శైలి. దీనిలో పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇవ్వటం, పిల్లల భావాలను, ఆలోచనలను స్వీకరించటం, వారితో భాగస్వాములు కావటం, అనుసరణీయమైన నియంత్రణ నైపుణ్యాలకు ప్రదర్శించడం, పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉండటం, పిల్లల అవసరాలను తీర్చటం లాంటి ప్రవర్తనలను తల్లిదండ్రులు కనబరుస్తారు. ఈ రకం తల్లిదండ్రులలో ఆనందకరమైన ఉద్వేగాలను భర్తీ చేసే విధంగా పిల్లలు తల్లిదండ్రుల మధ్య సంబంధాలను ఏర్పరచుకుంటారు. ఫలితంగా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అదే సమయంలో ఈ రకం తల్లిదండ్రులు నిర్దిష్టమైన, ఖచ్చితమైన, సహేతుకమైన ప్రవర్తనను ప్రదర్శిస్తారు. వీరు పిల్లల వయసుకు తగ్గట్లుగా ప్రవర్తించేలా నిర్దేశిస్తూ వారి అంచనాలను తగిన సహేతుకమైన వివరణను ఇస్తారు. వీరు ఉపయోగించే నియంత్రణ విధానాలు పిల్లల స్వీయ క్రమీకరణకు దారితీసేలా ఉంటాయి. అంతేకాక వీరు పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. సాధికారతత్వ తల్లిదండ్రులు పిల్లలకు ఒక క్రమ పద్ధతిలో అవసరమైన మేరకు స్వతంత్రతను ఇస్తూ వారి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలను వారు తీసుకునేలా చేస్తారు. తల్లిదండ్రులు పిల్లల భావాలను, ఆలోచనలను, కోరికలను వ్యక్తపరిచేందుకు అవకాశం కల్పిస్తారు. ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకోవటంలో పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య భేదాలు వచ్చినప్పుడు పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకుంటారు. ఫలితంగా పిల్లలలో చొరవ, ఆత్మస్థైర్యం, స్వీయ నియంత్రణ, సమస్యలను ఎదుర్కోగలగడం, పాఠశాల సాధన మరియు సహకార ధోరణి పెంపొందుతాయి. నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలి. ఈ రకం తల్లిదండ్రులు పిల్లలను స్వీకరించటం, పిల్లల విషయాలలో నిమగ్నం అవటం తక్కువగా ఉంటుంది. వీరు పిల్లలను నియంత్రించడంలో బలవంతపు విధానాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా తక్కువ స్వేచ్ఛను ఇస్తారు. ఈ రకం తల్లిదండ్రుల పట్ల పిల్లలు తక్కువ ప్రేమ, తిరస్కార ధోరణి కలిగి ఉంటారు. పిల్లల ప్రవర్తనను నియంత్రించేందుకు గట్టిగా అరవడం, ఆధిపత్యం చూపడం, విమర్శించటం, భయపెట్టడం మొదలైనవి చేస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సింది అనే ధోరణిని ప్రదర్శిస్తారు. పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను తల్లిదండ్రులే తీసుకుంటారు. వీరి మాటలను, ఆజ్ఞలను పిల్లలకు ఎదురు చెప్పకుండా అంగీకరించాలి. అలా చేయకపోతే ఈ రకం తల్లిదండ్రులు బలవంతంగా శిక్షించడం ద్వారా వారిని నియంత్రిస్తారు. వీరు పిల్లల నుండి వారి సామర్థ్యానికి మించి ఆశిస్తారు. ఫలితంగా వీరి పిల్లలు ఎక్కువ ఆందోళనకు, ఆతృతకు లోనవుతారు. ఈ పిల్లలు విచారంగా, ఒంటరిగా ఉండటమే కాకుండా తక్కువ స్వావలంబనను కలిగి ఉంటారు. ఈ పిల్లలు కుండనాలకు లోనైనప్పుడు వారు విరోధాన్ని, పగను ప్రదర్శిస్తారు. వీరికి కావలసింది దొరకనప్పుడు వారి తల్లిదండ్రుల లాగానే బల ప్రదర్శనను అనుసరిస్తారు. ముఖ్యంగా అబ్బాయిలు అమ్మాయిల కన్నా అధిక కోపాన్ని, బహిరంగంగా అవిధేయతను చూపిస్తారు. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి. ఈ రకం తల్లిదండ్రులు పిల్లల పట్ల అధిక ప్రేమను కలిగి ఉంటారు. పిల్లల భావాలను, ఆలోచనలను ఆమోదిస్తారు. వీరి పిల్లల పట్ల అవసరానికి మించిన శ్రద్ధ చూపవచ్చు లేదా అసలే పట్టించుకోకపోవచ్చు. ప్రవర్తనను నియంత్రించడం మాత్రం ఉండదు. పిల్లలలో తమ వయసుకు తగిన పరిపక్వ ప్రవర్తన వ్యక్తం చేయాలని వారు ఎక్కువగా పిల్లలను ఆజ్ఞాపించరు. నిర్ణయాలు తీసుకునే స్థాయి రాకముందే వారు పిల్లలు తమ నిర్ణయాలు తామే తీసుకోవడానికి ఎక్కువ అనుమతిస్తారు. మంచి నడవడిక నేర్పడంపై పెద్ద పట్టింపు ఉండదు. ఈ రకం తల్లిదండ్రులలో చాలా మందికి తాము తమ పిల్లలపై చూపగల ప్రభావం పట్ల తక్కువ నమ్మకం కలిగి ఉంటారు. వీరి పిల్లలు ఎదురు సమాధానాలు చెప్పటం, అవిధేయత, తిరుగుబాటు ధోరణిని కలిగి ఉంటారు. ఈ పిల్లలు ఇతర పిల్లల కన్నా ఎక్కువగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. సమస్యలను పరిష్కరించుకోవటంలో తక్కువ పట్టుదలతో ఉంటారు. పాఠశాల సాధన తక్కువగా ఉండొచ్చు. అధిక సామాజిక వ్యతిరేకత కలిగి ఉంటారు. జోక్యరహిత పిల్లల పెంపక శైలి. ఈ రకం తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండరు. ఈ రకం పెంపక శైలిలో తల్లిదండ్రులు ఉపసంహార స్వభావం కలిగి ఉంటారు. ఈ రకమైన శైలిలో తల్లిదండ్రులు పిల్లలను తక్కువగా స్వీకరించటం, పిల్లల ప్రవర్తనను నియంత్రణను పూర్తిగా వదిలివేయటం మరియు పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వటంలో విభిన్న దృక్పథాలను కలిగి ఉండటం మొదలైనవి ఉంటాయి. వీరిలో అధిక శాతం పిల్లల ప్రవర్తనను నియంత్రించరు. పిల్లల పెంపకం పట్ల నిర్లక్ష్య ధోరణిని కనబరుస్తారు. ఈ రకమైన తల్లిదండ్రులు తరచుగా ఉద్వేగ అస్థిరతలకు లోనవడం వలన అధిక ఒత్తిడి కలిగి ఉండటం, వీటి వలన నిరాశ నిస్పృహలకు లోనవటం, తమ పిల్లలపై శ్రద్ధ చూపకపోవటం జరుగుతుంది. ఒక్కోసారి కొన్ని ధనిక కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లల బాధ్యతలను పనివారికి అప్పగిస్తారు. ఆ పనివారికి పిల్లల పోషణ పట్ల ఎటువంటి అవగాహన, శ్రద్ధ లేకపోతే ఈ పిల్లలకు కలిగే హాని పేద కుటుంబంలో పిల్లలకు కలిగే హాని కన్నా ఎక్కువగా ఉండవచ్చు. కుటుంబ ఆర్థిక వ్యవస్థ కుటుంబంలోని వ్యక్తులలో ఒక రకమైన తృప్తిని, సామరస్య బాంధవ్యాలని పెంపొందించేటట్లు చేయటమే కాకుండా సామాజిక ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తాయి. సంస్కృతి అనేది ఒక జీవన విధానం. కుటుంబ సంస్కృతి అనేది ఒక తరం నుండి మరో తరానికి అందించేందుకు దోహదం చేసే ఒక సామాజిక సంస్థ. కుటుంబ సంస్కృతి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, భాష మొదలైనవి సంఘీకరణను ప్రభావితం చేస్తాయి. విన్నారు కదా శ్రోతలు, ఈ వారం మన చేను కబుర్లలో పిల్లల పెంపక విధానాల గురించి. వచ్చే వారం మరో అంశంతో మళ్లీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, వానపాముల ఎరువును పంటకు ఒక ఎకరానికి ఎంత వేసుకోవాలి? ఆప్షన్ ఏ 1 టన్ను, ఆప్షన్ బి 2 టన్నులు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ 1 టన్ను. గత వారం రెండో ప్రశ్న, ఒక బెడ్ నుంచి ఒకసారి ఎంత వానపాముల ఎరువు లభిస్తుంది? ఆప్షన్ ఏ 100 కిలోలు, ఆప్షన్ బి 200 కిలోలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి 200 కిలోలు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు హర్షవర్ధిని ఖమ్మం, డాక్టర్ ఎస్ స్వరూప దోమల్గూడ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, భద్రాద్రి కొత్తగూడెం, వి నాగేశ్వరరావు నర్సాపురం, బి మిథులేశ్వర్ధన్, ఎం వెంకటాపాలెం. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కొత్తగూడెం. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, హరిత గృహాలలో సాధారణంగా కూరగాయల పెరుగుదలకు సగటు పగలు ఉష్ణోగ్రతలు ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 20 నుంచి 26 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ బి 26 నుంచి 30 డిగ్రీ సెల్సియస్. ప్రశ్న మరొకసారి, హరిత గృహాలలో సాధారణంగా కూరగాయల పెరుగుదలకు సగటు పగలు ఉష్ణోగ్రతలు ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 20 నుంచి 26 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ బి 26 నుంచి 30 డిగ్రీ సెల్సియస్. ఈ వారం రెండో ప్రశ్న, హరిత గృహాలలో సాధారణంగా కూరగాయల పెరుగుదలకు సగటు రాత్రి ఉష్ణోగ్రతలు ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 15 నుంచి 18 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ బి 20 నుంచి 26 డిగ్రీ సెల్సియస్. ప్రశ్న మరొకసారి, హరిత గృహాలలో సాధారణంగా కూరగాయల పెరుగుదలకు సగటు రాత్రి ఉష్ణోగ్రతలు ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 15 నుంచి 18 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ బి 20 నుంచి 26 డిగ్రీ సెల్సియస్. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1 ఏ అని, బి అయితే 1 బి అని, అలాగే రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2 ఏ అని, బి అయితే 2 బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు, ధన్యవాదాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.